ఈరోజు ఈ గీతా జయంతి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి మీరందరూ అభినందనీయులు లేదా ధన్యవాదాలకు పాత్రలు. అప్పుడప్పుడు మనం చూద్దాం కొన్ని వీధులు డెడ్ ఎండ్ కదా, డెడ్ ఎండ్ ఆ వీధి ఇంకా వీధిలోకి పోకుండా అక్కడ ఆగిపోతే అండ్ డెడ్ ఎండ్ అంటారు. మీరు ఆ వీధిలోకి వెళ్ళాలని మళ్ళీ వెనక్కి రావాలి. అలాగే ఈ శరీరక జీవితాన్ని ఈ సంసారంలో మనకి ఒక డెడ్ ఎండ్ మృత్యువు. ఈ మృత్యువుని మనం దాటలేము. ఈ సంసారంలో మనం ఏం సంపాదించుకున్నా, ఎంత పలుకుబడి సంపాదించుకున్నా, మనం ఎన్ని ఆస్తులు చేసుకున్నా డెడ్ ఎండ్. ఇక్కడి నుంచే ఒక పైసా కూడా మనం తీసుకెళ్ళడానికి దానికి ఏర్పాటు లేదు. ఒకసారి గురు నానక్ దేవ్ వినింటారు కదా, ఈ సిక్కు ధర్మాన్ని, సిక్కు ధర్మం హిందూ ధర్మం ఒకటే, కానీ ఈ రోజుల్లో వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని చదవకపోవడం వల్ల ఇలా మనం కూడా భగవద్గీత చదవకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాం. దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ ఎవరు దేవుడు, ఏం చేయాలో ఏమీ తెలియకుండా బస్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం. అదే రకంగా ఈ సిక్కు గురువుల పేర్లన్నీ కూడా హరే కృష్ణన్, వాళ్ళు గురు రామ్దాస్, గురు గోవింద్ సింగ్ వీరుంటారు పేర్లు, పది సిక్కులు. ఇట్లా అందరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షించడానికే ఆ రోజులు ముస్లింలు వీళ్ళు ఆక్రమించారు. కానీ మనం భగవద్గీతను కానీ మన గ్రంథాలు కానీ, అదే మన ఖురాన్ కూడా తీసుకోవచ్చు. ఖురాన్లో రాసింది అక్కడ కూడా ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ అనేది భగవంతుడి యొక్క అంశ. కాబట్టి మనం ఈ 4 రోజులు బతికేటువంటి ఈ సంసారంలో ఎవరితో మనం కక్షలు పెట్టుకోవాలా, ఎవరిని మనం ఇబ్బంది పెట్టాలా, ఎవరిని మనం మోసం చేయాలా, ఇవన్నీ మన జీవితాన్ని మనం అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవడం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అంటారు, మనం చేసిన ప్రతిదాన్ని మనమే అనుభవించాలి. కానీ మనకి భగవద్గీత జ్ఞానం లేకపోతే మనం ఏ దిశలో ఆలోచించాలా, మనకి పూర్వజన్మ కర్మల వల్ల మనకి సత్వగుణం లేనట్లయితే, మన స్వభావం సరిగ్గా లేనట్లయితే ఆ స్వభావం యొక్క ఒత్తిడికి లోనయ్యి ఆ స్వభావం యొక్క ప్రభావంలో మనం మనల్ని ఇబ్బంది పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు కూడా మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ వచ్చి మనం ఏ దిశలో పోవాలో మనకి తెలియకపోతే మనం ఇతరులను అనుకరించడం కానీ మనం అర్థం పర్థం లేకుండా బతకడం కానీ చేస్తూ ఉంటాం. మనకు ఒకవేళ విషయం తెలిసినా కూడా మనం ఏ రకంగా మనస్సుని దేవుడి వైపు తిప్పుకోవాలా, మన మనసుని దేవుడి వైపు ఎలా మరల్చుకోవాలో తెలియకపోయినట్లయితే మనం మన స్వభావానికి మనం పొందిన ఈ భగవద్గీత ఈ కార్యక్రమం ముందు చదివా, దానిలో కృష్ణుడు ఈ విషయాలన్నీ కూడా విడమర్చి 3 గుణత్రయ విభాగ యోగం అని చెప్పి మనం 14వ అధ్యాయంలో చదివాం కదా, దానిలో ఏ గుణాలు ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఈ గుణాలను మనం దాటి మనం దివ్యత్వాన్ని, మనం ఆధ్యాత్మిక స్థితిని ఎలా పొందాలా, భగవద్గీత ఉద్దేశం మనం ఈ డెడ్ ఎండ్ ఇక్కడి నుంచి మనం దీని నుంచి బయటపడి ఏ రకంగా మనం నిరంతరం ఆనందదాయకంగా ఉండేటువంటి జీవితాన్ని మనం ఎలా గడపగలం. సో ఆ రకంగా చూసినట్లయితే ఈరోజు ఈ భగవద్గీత ఈ గీతా జయంతి ఉత్సవంలో పాల్గొన్న మీరందరూ కూడా, అంటే మీకు భగవద్గీత అంటే శ్రద్ధ ఉంది, కానీ ఎంతమంది మనం చదువుతున్నాము, ఎంతమంది దాన్ని జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా పిల్లకాయలు ఉన్నట్టున్నాను, అది బయటికి తీసుకెళ్ళండి. మనం భగవద్గీత నిజంగా మనకు అర్థమైనట్లయితే మనం భగవద్గీతను పాటించకుండా బతకలేమంట. అది పెద్ద ఆఫర్ మీకు ఎవరైనా చేస్తారనుకోండి, మీకు కేవలం అక్కడికి పోయినట్లయితే నీకు 100 కోట్లు చెక్కు రాసిస్తానండి. అరే అంటే మీరేం పని చేయక్కర్లేదు, మీరేమి బస్ అక్కడికి వెళ్ళగలిగితే అంటే ప్రతి ఒక్కరు పోవాలనమాట కదా, మీరు మనం చేయాల్సిన పోయి కలెక్ట్ చెక్ తెచ్చుకోవాలి కదా. ఆ రకంగా భగవద్గీత దానిలో అంతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీత లాభాన్ని పొందడానికి వాళ్ళకి అర్హత ఉంది, అధికారం ఉంది. మనకి అర్హత ఉంది, నేను మనం పశువులం కాదు, మనం మనుషులం. కావాలంటే మనం భగవద్గీత మీరు అనొచ్చు, స్వామి నాకు సంస్కృతం రాదు, స్వామి నాకు చదువు లేదు, అక్కర్లే. అదే పాయింట్ మీకు చెప్పబోతున్నాం. భగవద్గీతని మనం బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఈ చదువుతో భగవద్గీతని అర్థం చేసుకోలేము. తర్వాత మనకి సంస్కృత జ్ఞానం ఉంటే మనం భగవద్గీత, ఎందుకంటే శబ్దాలకి రకరకాల అర్థాలు ఉంటాయి కదా, ముఖ్యంగా సంస్కృతంలో చూస్తాను. మనం ఇంగ్లీష్లో కూడా ఒకే శబ్దం, తెలుగులో కూడా ఒక శబ్దానికి రకరకాల అర్థాలు ఉంటాయి. కానీ మనకి సంస్కృత జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం భగవద్గీతను తెలుసుకోగలం, వీలు కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, మనకి ఎంత తెలివితేటలు ఉన్నా, మనకి ఎంత పాండిత్యం ఉన్నా కూడా, అయినా కూడా మనం భగవద్గీతను తెలుసుకోలేము. అందుకే కృష్ణుడు 9వ అధ్యాయంలో మీరు చూసింటారు, మనం చదివాం, రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావాగమం ధర్మం సుసుఖం కర్తుమ వ్యయం. ఇది రాజగుహ్య, రాజగుహ్య అంటే టాప్ సీక్రెట్. మనం మామూలు సీక్రెట్లే, ఈ సృష్టి రహస్యాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా భగవంతుడికి నాకు ఉండేటువంటి సంబంధాన్ని నేను ఎలా తెలుసుకోవాలా, నేను ఎవరిని ఎలా తెలుసుకోవాలా, భగవంతుడు ఎవరు ఎలా తెలుసుకోవాలా. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి, దీన్ని మనం ముక్కోటి ఏకాదశి ఎందుకంటాం కదా తెలుసా. ఈ ఏకాదశికి ముందు 4 నెలలనే మనం చతుర్మాసం అంటాం, వర్షాకాలం. మామూలుగా ఇప్పుడు వర్షాలు సమయంత సంబంధం లేకుండా ఎప్పుడు బట్టి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం సముద్ర పొట్టుకుని ఉంటున్నాం, అంటే ఒక సీజన్ అంటే ఏమంటుంది, కలికాలం ఇది. మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే ఋతువులు కూడా ఇష్టం వచ్చినట్టు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం సక్రమంగా బతికినట్లయితే ప్రకృతి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. భగవద్గీతలో శ్లోకం ఉంది, మయా దక్షేణ ప్రకృతి సుయతే సాచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఈ ప్రకృతి ఇష్టం వచ్చినట్టు నడవటం లేదు, మయా దక్షేణ ప్రకృతి, కృష్ణుడు చెబుతున్నాడు, ఈ ప్రకృతి నా అధ్యక్షతలో నడుస్తుంది. కాబట్టి మనం ఈ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలా, మనం సుఖ సమృద్ధుల్లో మనం బతకాలా, మనకి వాతావరణ వైపరీత్యాలు వచ్చి మనం దోమల్లాగా చీమల్లాగా చావకూడదు అనుకున్నట్టయితే, మనం ఈ ప్రకృతి మీద ఎవరికైతే అధికారం ఉందో, పెత్తనం ఉందో, కృష్ణుడు, మనం ఆయన శరణ పొందినట్లయితే మనం ప్రకృతిని మనం మరల్చుకోవచ్చు. అదే రకంగా మనం కృష్ణుడి యొక్క నియమాల్ని, భగవద్గీతలో కృష్ణుడు మనిషి ఏ పద్ధతిలో బతకాల చెబుతున్నాడు. ఆ నియమాలు మనం పాటించాలి. బ్రాహ్మణులు ఏం చేయాలా, ఎవరైతే చెప్పుకుంటారో మేము బ్రాహ్మణులు, మనం మామూలుగా కులంతో చెప్పుకుంటారు. కానీ కృష్ణుడు భగవద్గీతలో కులాలతో ఏం చెప్పటం లేదు. ఆయన కృష్ణుడు భగవద్గీత బ్రాహ్మణులు అంటే అది ఒక క్వాలిఫికేషన్, డాక్టర్ అంటే క్వాలిఫికేషన్. డాక్టర్ ఇంట్లో పుట్టాడంటే వాళ్ళ అబ్బాయి కూడా డాక్టరే అయింది కాదు కదా, అతను కూడా మెడికల్ కాలేజీ ఇవ్వాలా, ఎంబీబీఎస్ తెచ్చుకోవాలా, అప్పుడు డాక్టర్. డాక్టర్ ఇంట్లో పుట్టినంత మాత్రం పిల్లవాడిని కూడా డాక్టర్ అంటే అనిపించలే. అదేవిధంగా ఈ కులాలతో సంబంధం ఏం లేదు. భగవద్గీతలు కృష్ణుడు చెప్తున్నాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. గుణ కర్మ మన స్వభావాన్ని బట్టి, మనకి కోపతాపాలు ఎక్కువ, మనకి ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ అంటే మనం శూద్రుడు, అంటే మనకి ఏమాత్రం మనకి మనసు మీద కంట్రోల్ లేదు, అటువంటి వాళ్ళు శూద్రులు. బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ లక్షణాలు కూడా కృష్ణుడు చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, సమోదమ తపస్సౌచం శాంతి రాజమేవచ. సమోదమ తపస్సౌచం, వాళ్ళు తపస్సు చేస్తారు, వాళ్ళు మనస్సును నిగ్రహించుకుంటారు, వాళ్ళ ఇంద్రియాలని సిద్ధం చేసుకునే పద్ధతిలో బతుకుతూ ఉంటారు. వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటి, వాళ్ళు ఏ క్రమశిక్షణలో బతుకుతూ ఉంటారు, ఎన్ని భగవద్గీతలు ఉన్నాయి. కాబట్టి మీకు చదివినటువంటి పాయింట్, మనం భగవద్గీతని సంస్కృత జ్ఞానంతో కానీ మన తెలివితేటలతో కానీ మనకు ఉండేటువంటి లౌకికమైనటువంటి చదువులతో కానీ మనం భగవద్గీతను తెలుసుకోలేము. ఎందుకంటే భగవద్గీత అది ఒక పూర్ణమైనటువంటి గ్రంథం. భగవద్గీత బయట మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. మనకి ఏ విషయం కావాలన్నా కూడా, మీకు సైన్స్ కావాలన్నా, పాలిటిక్స్ కావాలన్నా, మీకు ఏది హాస్యం కావాలన్నా, రొమాన్స్ కావాలన్నా, ఏం కావాలన్నా, అంతా కూడా ఎక్సైట్మెంట్ కావాలన్నా, ఇది భగవద్గీత గేమ్, ఎక్సైట్మెంట్ అది ఆడుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్. భగవద్గీతలో, భాగవతంలో మన మానవ సభ్యతకు కావాల్సినటువంటి అన్ని రసాలు దానిలో భగవద్గీతలో ఉన్నాయి. మనం వేరే చెత్త పుస్తకాలు, నవలలు, సినిమాలు ఏమి చూడక్కర్లేదు. ఆ కృష్ణుడు గోపికల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ సంబంధాలు, ప్రేమ కలహాలు ఏమి చూసాయంటే మనం ఏ రకంగా శుద్ధమైనటువంటి ప్రేమ, మనం ఆ రకంగా శుద్ధమైనటువంటి హాస్యం ఏమి కూడా మనం పొందొచ్చు మనకి ఆ భాగవతం భగవద్గీత మనకి తెలుస్తుంది. కానీ భగవద్గీత మనం మన యోగ్యతలతో మనం తెలుసుకోలేము. భగవద్గీతలోనూ ఉంది, మన ఉపనిషత్తుల్లోనూ ఉంది. ఎవరైనా కూడా ఈ జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలంటే కదా, ప్రతి మనిషి కూడా మనం శాశ్వతంగా బతకాలని ఆశిస్తూ ఉంటాము. కానీ మనకి దాని క్లూ ఏం తెలియదు, ఎట్లా మనం శాశ్వతంగా బతకాల. అదేవిధంగా మనం శాశ్వతమైన ఆనందం 24 గంటలు, మనం ఏ ఆనందాన్ని మనం ఈ సంసారంలో వెతికినా కూడా దానికి ప్రారంభం, దానికి అంతం. ఈ ఈ భక్తి మార్గం తప్ప మనం ఈ సంసారంలో ఏ ఆనందానికి పోయినా కూడా అది మనకి వెగటు పుట్టిస్తుంది, మనం దాన్ని అధికంగా తీసుకోలేము. భగవద్గీత అయితే మనం టైం పాటు చేసుకోకుండా ఈ విషయాలని ముందరే నేర్చుకోవచ్చు. మన జీవితంలో పాతిక జన్మలు ఎత్తి చదువు దెబ్బలు తిని మనం ఎన్నో కష్టాలు పాలయ్యి తర్వాత మళ్ళీ అయోమయంగా మనం ఏం చేయాలా, అప్పుడు మళ్ళీ మన గురువు దొరుకుతాడు జీవితంలో. కానీ మనం తిన్నగానే భగవద్గీత దగ్గరికి వెళ్ళినట్లయితే మనం ఈ రకంగా ఇబ్బందులు పాలవకుండా, మనం జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఇదే జీవితంలో మనం ప్రశాంతతని, ఆనందాన్ని మనం పొందగలుగుతాం. కృష్ణుడు భగవద్గీత దీనికి సంబంధించిన ఒక శ్లోకం ఆయన ఏం చదువుతున్నాడు, ఏ సంస్పర్శజ భోగ దుఃఖయోనయవతే, ఈ శరీర సుఖాల కోసం పోయినట్లయితే కేవలం మనకి దుఃఖాలు కలుగుతాయి. అంటే ఈ శరీరాన్ని మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మానవ జన్మ, ఈ మానవ జన్మ అనేటువంటి స్పెషల్గా చేపలు నీళ్ళలో ఈస్తాయి, చేపలు ఈదినంత సమయం మనం నీళ్ళలో ఉండగలవా, లేదా శీతాకాలంలో మన వాళ్ళు కాదు కదా. అదే రకంగా ఈ పక్షులు వాటికి ఏరోడైనమిక్స్ లేకుండా, ఈయన ఇక్కడ మా నిలబడి ఈయన పెద్ద ఆఫీసర్ స్టాండప్, ఈయన అంబాలా ఎయిర్ ఫోర్స్, దీనిలో ఆయన కమిషన్డ్ ఆఫీసర్. ఆయన ఆయన భగవద్గీత అర్థమైంది. మేము కురుక్షేత్రంలో కూడా ఉంటూ ఉంటాం, మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అక్కడ ఎయిర్ ఫోర్స్, మీరు ఇటు తడుతారు టర్న్ దర్శాయి హరే కృష్ణ సిద్ధం. జనాలు కదా ఈ కమిషన్ ఆఫీసర్స్ ఇవ్వడానికి వాళ్ళు తంటాలు పడుతూ ఉంటారు. కానీ ఈయన ఈయన భార్య ఇద్దరు కూడా ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్స్. వాళ్ళు కృష్ణ భక్తి కలిగితే ఆయన మెల్లిగా అనుకున్నాడు, మనం తినడానికి ఎంత కావాలా, కాబట్టి నా భార్య ఉద్యోగం ఎందుకు చేయాలా, నా చక్కగా ఇంట్లో భక్తి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది, మనం కొద్దిగా కుటుంబానికి కాదు సంబంధం ఒక్కడిని చేస్తే చాలు కదా. ఈ రోజులు మనం ఇంట్లో ఎంతమంది పనిచేస్తే అంత మంచిది, ఏమైనా భక్తి లేదేం లేదు కాబట్టి ఎంతవరకు సంపాదన దానికోసం. కానీ నిజానికి మనకి సంపాదనతో మనం వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ ఆనందాన్ని కొనుక్కోలేము. ఆనందం అనేది ఏంటిది, అది ఒక మానసిక స్థితి, మన మనసుని ఏ రకంగా మనం భగవంతుడు చెప్పినట్టు మార్చుకున్నట్లయితే మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్ లేకుండా ఏం చేయకుండా మనం సుఖంగానే బతకచ్చు. అందుకే మనం మన పురాణాల్లో చూస్తూ ఉంటాం గొప్ప గొప్ప రాజులందరూ కూడా ఈ భరత మహారాజు మరి మన భారతదేశం ఉంటాం ఆయన ఏకఛత్రాధిపతి ఉంటారు కదా ఈ ప్రపంచానికి అంతా కూడా. ఇప్పుడంటే వందల దేశాలు ఉన్నాయి, అప్పుడు మన వేదకాలంలో ఈ ప్రపంచం అంతా కూడా భారత వర్షం అనబడేది. దానికి అంతా కూడా ఆయన ఏకఛత్రాధిపత్యం ఈ భారత మహారాజుది. కానీ ఆయన కేవలం 34 ఏళ్ళ వయసులో ఆయనలో జీవసత్వాలు ఉన్నాయి, ఆయనలో ఆ శక్తి అంతా కూడా పాలించేటువంటి శక్తి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మనకి ఇట్లాంటి ఆదర్శవంతమైనటువంటి రాజు కావాలని. మీరే ఉండాలి, మీరే ఉండాలని తది ఆయన అందరినీ శాసించగలిగేటువంటి ఆ సమర్థత తెలివితేటలు. ఈ రోజున మనకి రాజకీయ నాయకుడు అవడానికి మనకి యోగ్యత ఏమక్కర్లేదు, బస్ జనాలు సారాయిదాకి ఓట్లు వేస్తున్నారు మన ఇళ్ళకి కూర్చోవచ్చు. కానీ వెనకాల క్షత్రియుడు అంటే యోగ్యత, వాళ్ళు ముందు నిలబడాలా ధర్మాన్ని కాపాడటానికి, ముందు వాళ్ళ ప్రాణం ఇవ్వాలా, ఆ తర్వాత వెనకాలంతా కూడా ఈ సబ్జెక్ట్స్ అంతా. ఈ రకంగా భరత మహారాజు కానీ ఆయనకి తండ్రి దగ్గర నుంచి ఈ ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా ఆయనకు తెలిసినాయి. ఋషభదేవు భరత మహారాజు యొక్క తండ్రి, ఆయన కూడా సమర్థవంతుడు. ఆయనకి 50 ఏళ్ళు రాగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఆయన తన 100 మంది కొడుకుల్ని పిలిచి, పెద్ద కొడుకు భరతుడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇదే రకంగా తన జీవిత అనుభవాన్ని, మీరు కుటుంబంలో ఉన్నట్లయితే, మీరు పదవుల్లో ఉన్నట్లయితే ఈ రకంగా అంటే దాన్ని మనం రాజధర్మము, కుటుంబ ధర్మము, వృత్తి ధర్మము, ఇట్లా మనకి దేశ ధర్మము, ఇట్లా ధర్మాలు ఉన్నాయి. మన ఈ మర్యాదలన్నీ కూడా పాటించాలా, ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. కాబట్టి భరత మహారాజు ఆయన ఋషభదేవ మహారాజు ఆయన తన ఇల్లు వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయే ముందు తన కొడుకులందరినీ భోగి చేసి, వాళ్ళు మీరు ఈ రకంగా బతికినట్లయితే మీరు సంసారంలో ఇబ్బంది పడకుండా, మీరు ఇతరులు ఇబ్బంది పెట్టకుండా బతకగలుగుతారని చెప్పి ఆయన ఉపదేశాలు ఇస్తారు. తండ్రి అడుగుదాడల్లో, యోగ్యుడైనటువంటి తండ్రి అడుగుదాడల్లో పోతూ భరత మహారాజు ఆయన 34 ఏళ్ళ వయసు వచ్చేప్పటికి ఆయన కూడా తన రాజసింహాసనాన్ని ఇంకోళ్ళకి కట్టబెట్టి ఆయన దీనికోసం ఆధ్యాత్మిక జీవితం కోసం అడవులకు వెళ్ళిపోతారు. ఆయన యొక్క మీరు వినే ఉంటారు భాగవతంలో, ఆయన చిన్నప్పుడు మనం మామూలుగా ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాం, భరత మహారాజు చిన్నప్పుడు నిజంగానే ఆయన పులుల్ని సింహాలను కొట్టుకుని వాటి నోరు తెరవడం, వాటిని తరివేయడం, పడగొట్టడం చేస్తూ ఉన్నాడు. అంత బలవంతుడు ఆయన. ఇన్ని యోగ్యతలు ఉన్నా కూడా ఆయనకు తెలుసు డెడ్ హ్యాండ్, ఈ జీవితం అనేది తప్పకుండా ముగిసిపోతుంది, అది ఎప్పుడు ముగుస్తుందో కూడా మనకి తెలీదు. కాబట్టి మనం చేయవలసిన పని ముందర చేయాలి. భక్తిని మనం నిత్య కర్మ అంటాం. నిత్యకర్మలో ఏ రకంగా మనం శ్వాస తీసుకోలేకుండా బతకలేము, మనం భోజనం చేయలేకుండా బతకలేము, మనం నిద్రపోకుండా బతకలేము. కానీ మనం భక్తి లేకుండా మనం జీవితంలో సుఖపడే అవకాశం కానీ, ఈ దుఃఖ సంసారం నుంచి బయటపడే అవకాశం కానీ లేదు. కాబట్టి భగవద్గీత అనేది అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథం. దీని గురించి మేము అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఉండే లైబ్రరీలో ఉండే లక్షల గ్రంథాలన్నీ కూడా తగలబెట్టేసి ఒక భగవద్గీత మిగిలిందంటే లోటు ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మనం ఈ లక్షల మనుషులు రాసినటువంటి పుస్తకాలు చదివినా కూడా మీలో చాలా మంది ఎంఎల్ఏ బిఏలు ఎంబీబీఎస్లు ఉంటాయి. మనం ఆ జ్ఞానం ఆధారంగా మిమ్మల్ని అడిగినట్లయితే నువ్వు ఎవరివి, సంసారంలో ఎందుకు జన్మించావు, చనిపోతే ఏమవుతుంది, ఆనందం ఎట్లా దొరుకుతుంది, మనం మంచి చెడు అంటే ఏంటి, ఇవన్నీ మనకి తినంటే అంత తినంటారు. పొట్టపోసుకునే విద్యలు మనం దీన్ని బతుకు తెరువు కోసం విద్యలు అంటారు. కానీ భగవద్గీత అనేది మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. మనం మనిషి నిజానికి మనం మంచిగా బతకగలిగితే మనకి అవసరాలన్నీ కూడా, ఇప్పుడు మీరు చూస్తున్నా మేము ఉద్యోగం చేయట్లేదు కదా, కానీ మాకు కావాల్సినటువంటి అవసరాలన్నీ అంటే దేవుడు చెప్పినట్టు మనం బతికితే బతకగలిగితే దేవుడు చూసుకుంటాడు మనకు కావాల్సిన అవసరాలన్నీ ఎట్లా సమకూర్చాలో కృష్ణుడు ఆయన చెబుతున్నాడు. మనం ఈ 13వ అధ్యాయంలో ఒక శ్లోకంలో చదువుకున్నాం, ఊర్ధ్వం గశ్యంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్న గుణ వృత్తిస్థ అధో గశ్యంతి తామస. కృష్ణుడు చదువుతున్నాడు ఊర్ధ్వం గశ్యంతి, మీరే డబ్బు కోసం కష్టపడక్కర్లేదు, మీరే ఇతరుల తలకాయల మీద కాళ్ళు పెట్టి ఎట్లా జేబులు పెట్టి డబ్బు సంపాదించాలి అంటే ఆలోచించక్కర్లేదు. కృష్ణుడు సింపుల్గా ఆయన దానికి ఫార్ములా చదువుతున్నాడు, ఊర్ధ్వం గశ్యంతి సత్వస్థ, నువ్వు నీ జీవితాన్ని సత్వగుణాలను తెచ్చుకోగలిగితే నువ్వు ఆటోమేటిక్గానే నీ యొక్క జీవిత ప్రమాణాలు మారిపోతాయి. భగవంతుడు మనకి అవి ఆయన కల్పిస్తాడు. అట్లా కాకుండా మధ్య తిష్టంతి రాజస, మనం మరీ నీచంగా కాకుండా ప్రస్తుత సమాజంలో మనుషులు ఊర్ధ్వంగా పోయేటువంటి సత్వగుణం కోసం ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఎక్కువ మంది మామూలుగా ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటారు సమాగుణంలో, నీచ జీవితంగా అంటే వాళ్ళు టీ కాఫీలు తాగడం కానీ ఉల్లిపాయలు తినడం కానీ టీవీలు చూడటం కానీ హోటళ్ళు తినడం కానీ ఇంకా మిగతా ఉండనే ఉన్నాయి, సిగరెట్లు సారాయి మాంసాహారం వ్యభిచారం ఇట్లాంటివన్నీ. మన ఇవి లేకపోయినా కూడా మనం మామూలుగా బతుకుతున్నా కూడా దాని మధ్య తిష్టంతి రాజస, ఈ భూలోకాలనే మనం అక్కడ ఇక్కడ పుడుతూ ఉంటాం, ఇక్కడి నుంచి బయటపడ్డాం, ఇంకా నీచ పనులు చేస్తే జగన్య గుణ వృత్తిస్తా అదో గశ్యంతి తామస. మనం మానవ జన్మ కూడా పోగొట్టుకునే అప్పుడప్పుడు జోకేస్తూ ఉంటాం, ఎగతాళి చేస్తూ ఉంటాం, ఏదైనా సిగరెట్ తాగుతుంటే వాళ్ళతో మేము చెబుతూ ఉంటాం వచ్చే జన్మ నీకు సిగరెట్ తాగే అవకాశం కూడా ఉండదు అని, ఎందుకంటే వాడు బర్రె దున్నపోతూ అవుతాడే అప్పుడు సిగరెట్ కూడా తాగలేడు కదా అవకాశం పోతుంది. అంటే మనిషి జాగ్రత్తగా ఉండాలా, మానవ జన్మ అంటే బాధ్యత కూడినటువంటి అని మనం చూస్తాం. ప్రతి మనిషి కూడా బాధ్యతలు తప్పించుకోవడం, మనం ఇంటి బాధ్యతలు, మనకి సమాజ బాధ్యతలు, వృత్తి బాధ్యతలు, మరి భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి బాధ్యతల్ని మనం తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నించము. మనం భగవంతుడు చెప్పినట్టు బతికినట్లయితే మనకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మనం ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే జీతం ఇస్తున్నాను, మనం భగవంతుడి కోసం పనిచేస్తే మనం ఊహించని విధంగా బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ అవర్ డిజర్వ్డ్నెస్, మనకి యోగ్యత లేకపోయినా కూడా మనం కేవలం ప్రయత్నం చేస్తూ ఉంటే సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడానికి తొందర తొందరగా మన జీవితం మారిపోతుంది. అంటే దాని అర్థం అది కాదు మనం కోటీశ్వరులు అవుతాం, కోటీశ్వరులు అయినా కూడా వాళ్ళకి దొరికినటువంటి సుఖం నిజానికి ఒక విషయం చెప్పచ్చు. మనం అప్పుడప్పుడు ఎవరినే మందలించడానికి అంటాం, ఇది గాడిద బతుకయ్యా, యువర్ నాష్, యువర్ ఏ డాంకీ అంటూ ఉంటాం కదా. ఎందుకంటే అట్లా తెలుసా, మన అప్పుడు మనకి ఎవరిని మూర్ఖుడిలాగా కనిపిస్తే ఏదైనా నువ్వు గాడిదలాగా వ్యవహారం చేస్తున్నావు. దాని గాడిద ఏంటంట ఏం చేస్తుంది, గడ్డి నేల ఎక్కడ ఉందో అక్కడంతా కూడా గడ్డి ఉంటుంది కదా. కానీ గాడిద యొక్క తలక ఎట్లా పనిచేస్తుంది, నేను చాకలివాడి కోసం నిజాయితీగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు తిండి దొరుకుతుంది అని చెప్పి రోజంతా అది చాకలి రేవు నుంచి ఇంటికి, ఇంటి నుంచి చాకలి రేవుకి నిజాయితీగా అది అనుకుంటా ఉంటే నాకు నా చాకలి అది మన తిండి పెడుతున్నాడు కాబట్టి నేను తినగలుగుతున్నాను చెప్పి. నిజానికి గాడిద ఎక్కడ తిరిగితే అక్కడ గడ్డి ఉంటుంది, కదా గాడి తినేదే గడ్డి. కానీ గాడిద తెలియదు అంటలేదు ప్రోగ్రాముడ్ దాని ఆలోచనలు. అట్లా రకరకాల జంతువులు ఉన్నాయి, భగవంతుడు వాటి నుంచి నేర్చుకోవడానికి వాటికి రకరకాల స్వభావాలు ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. ఎలాంటి మనుషులు కోతుల్లాగా, కోతిలాగా, లేదా నువ్వు కుక్కలాగా, మనం అంటూ ఉంటాం నువ్వు పందిలాగా అప్పుడప్పుడు అంటే ఉంటాం. అంటే దానికి ఉండేటువంటి స్పెషల్ ఏంటి అంటే మనం జాగ్రత్తగా లేనట్లయితే మెల్లిగా మనం మన మైండ్ అదుపు తప్పి మనం అట్లా మనిషిగా ఉంటూనే మనకి పశు ప్రవృత్తులు వస్తూ ఉంటాయి. ఆఖరిలో మన పుస్తకం ఉంటుంది పునర్జన్మ సిద్ధాంతం అని చెప్పి, చాలామంది ఆ బొమ్మ చూసి అడుగుతూ ఉంటారు. దానిలో ఒక మనిషికి ఆవు తలకాయ, పశువు తలకాయ. తర్వాత ఎదురుకుండా ఆయన ఓ పశువుని చంపుతూ ఉంటాడు, దానికి మనిషి తలకాయ. పశువుకి మనిషి తలకాయ, పశువు శరీరం మనిషి తలకాయ, మనిషికి పశువు తలకాయ, మనిషి శరీరం. ఏంది స్వామి దీని అర్థం అని చెప్పి అంటే, దాని అర్థం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈ పశువుని చంపుతున్నావు, దానివల్ల వచ్చే జన్మలో నువ్వు పశువు జన్మెత్తాల. అంటే అందుకని అతని పశువు తల్లి ముందరే, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వల్ల నువ్వు వచ్చే జన్మలో పశువు కావడానికి తయారవుతున్నావు, అందుకని అతలకాయ పెట్టింది సార్. అట్లా ఆ పశువు చనిపోతుంది, కానీ అతను చంపడం వల్ల అతని శరీరం, ఆ పశువుకి మానవ జన్మ దానికి దొరుకుతుంది, ఇతను పశు జన్మకపోతాడు. ఈ రకంగా మనం చేసే పనులు బట్టి మనం కర్మ సిద్ధాంతం అంటాం. సో భగవద్గీత చూడడానికి ఒక చిన్న గ్రంథమైనా కూడా దానిలో కేవలం 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. కానీ అది ఎవరు మాట్లాడినారు, సాక్షాత్ కృష్ణ భగవానుడు మాట్లాడినారు. తెలియని వాళ్ళు మనం డొంక తిరుగుడుగా మాట్లాడుతూ ఉంటాం కదా, మనకి విషయం తెలియకపోతే డొంక తిరుగుడుగా మాట్లాడుతూ ఉన్నాం మనం. దాన్ని బహుశా నా అభిప్రాయంలో ఇట్లా కావచ్చు ఇంత మాట్లాడుతూ ఉన్నాం, కానీ తెలిసిన వాడు అంటే టు ది పాయింట్ అంటారు, టు ది పాయింట్, నీకు విషయం తెలిస్తే జవాబు చెప్ప, తెలియకపోతే గమనం ఉండాలి. ఆ రకంగా భగవద్గీత అది సాక్షాత్ కృష్ణ భగవానుడు మాట్లాడినటువంటి గ్రంథం. జీవితంలో ఎవరైతే దాన్ని గట్టిగా పట్టుకుంటారో మనకి అంటారు భౌతిక ఆధ్యాత్మిక ఐహిక ఆముష్మిక, మన ఈ లోకంలో బతకడానికి కానీ మన వచ్చే జన్మలు కానీ, అదే రకంగా మనకి భౌతికంగా కానీ మన ఆధ్యాత్మికంగా మనం భగవంతుడి లోకాన్ని చేరుకోవాలని కూడా. ఈ రోజులు మనకి తెలియదు, మనం అనుకుంటున్న ఆకాశంలో చూసి మనం ఈ ఇక్కడంతా కూడా ఈ ఆకాశంలో ఈ గ్రహాలన్నింటిలో జీవం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆ భగవద్గీత అనుసారంగా సర్వదా భగవద్గీతలో శబ్దం వస్తుంది 2వ అధ్యాయంలో, ఆత్మ యొక్క లక్షణాలు చేస్తా, ఆత్మకి దానికి నిప్పుతో దాన్ని కాల్చలేము, నీళ్లతో దాన్ని తడపలేము, దాన్ని మనం కత్తులతో దాన్ని ముక్కలు చేయలేము, దాన్ని గాలితో మనం దాన్ని ఎండగొట్టలేము కదా, లక్షణాలన్నీ వస్తాయి. అశ్చద్యో అయం అదాయో అగ్లోద్యో అసోషయో వచ్చ నిత్య సర్వగా ఆ శ్లోకంలో వస్తుంది. అంటే కాబట్టి ఆత్మ ఎక్కడైనా కూడా బతకగలదు. అంటే ఈ సూర్యలోకంలో, చంద్రలోకంలో ఎక్కడైనా కూడా అంతా కూడా ఈ జీవం అంతా కూడా ఇక్కడే నిండి ఉండటం లేదు. ఈ భగవంతుడి సృష్టి అంతా కూడా జీవంతో నిండి ఉన్నది. మనం బావిలో కప్పలాగా మనం ఇక్కడి నుంచి బయటపడలేము కాబట్టి ఇక్కడ కూర్చొని మన అభిప్రాయాలు చెబుతూ ఉంటాం. ఐ థింక్ లైక్ దిస్, ఐ బిలీవ్ లైక్ దిస్ ఇన్ మై ఒపీనియన్. కానీ నిజానికి మనకేం కావాలా, శాస్త్ర దృష్టి, శాస్త్ర చక్షువులు. మనం ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే మనం 100 సంవత్సరాలు సరిపోదు, మన చిన్న తలకాయ సరిపోదు. మనం ఈ పరిమితమైనటువంటి మానవ జీవితంలో మనం పూర్తి జ్ఞానాన్ని పొందాలంటే ఒక భగవద్గీత, దాన్ని పట్టుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ దర్ భగవద్గీతలో. ముఖ్యంగా భగవద్గీత యథాతథం, చాలామంది భగవద్గీతలు రాసిన వాళ్ళకి అర్థం కాక, నా అభిప్రాయంలో గాంధీ గారు, నా అభిప్రాయంలో వివేకానందుడు, నా అభిప్రాయంలో, కానీ ప్రభుపాద ఆయన గురు పరంపరలో ఆయన సొంత అభిప్రాయాలు. అందుకే ఈ పుస్తకాలు చదివిన వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారు. ప్రపంచం అంతా కూడా భగవద్గీత అనేది ప్రభుపాద రాకముందు కూడా ఉంది, కానీ ఎవరు కృష్ణ భక్తులు కాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభుపాద ఆయన నిజాయితీగా భగవద్గీతను మార్చకుండా చేర్చకుండా దాన్ని రాశారో, ఈ ఊళ్ళో డాక్టర్ సుబ్బారావు గారు అని చెప్పి రామలింగాపురం తిన్నాను, ముసలాయన అంటారు డాక్టర్ సుబ్బారావు అని చెప్పి రామలింగాపురంలో డాక్టర్ రిటైర్ అయిపోయాడు. ఆయన ఒకరోజు మా దగ్గరకు వచ్చారు, సాయి నేను జీవితాంతం నేను తెలుసుకోవాలా మనిషికి ఎట్లా బతకాలని, ఎన్నో భగవద్గీతలు చదివాను, ఎన్నో చేశాను. ఆ తర్వాత ఆయన కొద్ది బంగారు పుస్తకం తీసుకొచ్చి నా దగ్గరికి అన్నాడు, మీ ప్రభుపాద పుస్తకం దొరికిన తర్వాత తెలిసిపోయింది నేను ఎవరిని, నేను నా ఆలోచనలు ఏ రకంగా ఉంచుకోవాలా, నేను పనిచేస్తున్న దేవుడి కోసం దాన్ని ఎలా సమర్పించాలా, తర్వాత నా జీవిత ఉద్దేశం ఏంటి అనేది. ఇంకొక 2 శ్లోకాలు చెప్పి ఆఫ్ చేస్తాం. ఒకటి వచ్చి మీకు చెప్పాం కదా ప్రారంభంలో, మన యొక్క ఎలాంటి యోగ్యతల వల్ల మనం భగవద్గీతను తెలుసుకోలేము, కానీ మనం గురు పరంపరలో కృష్ణుడు భగవద్గీతలు చెప్తాడు, ఏవం పరంపర ప్రాప్తం. మనం భగవద్గీత జ్ఞానాన్ని పొందాలంటే పరంపరలో ఉండేటువంటి గురువు పరంపర ప్రాప్తం అంటాడు. అంటే మనంతట మనం కానీ పరంపరలో లేనటువంటి గురువుల దగ్గర కానీ మనం ఎప్పుడు కృష్ణ భక్తిని పొందే అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వడు. భగవంతుడు చెప్పినట్టు చేసినట్లయితే భగవంతుడు వెంటనే ఆఖరిలో చదువుతాడు. భగవద్గీత మనం తెలుసుకోవడానికి ఏమైనా గురువు కావాలంటే, గురువులు అంటే టపాయిని కూర్చోబెట్టి వీరంత కింద కూర్చొని మాలు లేదు సిద్ధాంతాలు పెట్టి అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇదేమి గొప్ప విషయం కాదు. గురువు కావాలంటే ఎవరైనా గురువు కావచ్చు. చైతన్య మహాప్రభు చెప్పినాడు, ఈ ప్రపంచంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఇది ఒక గురువు వల్ల, ఇద్దరు గురువుల వల్ల, 100 మంది గురువుల వల్ల ఈ ప్రపంచాన్ని బాగు చేయడం అంత సులభం కాదు. మనకి వేల వేల మంది గురువులు కావాలా. కాబట్టి అందరికీ కూడా గురువు అయ్యేటువంటి అధికారం ఉంది. చైతన్య మహాప్రభు చెప్పిన భారత భూమిలో ఎవరైతే పుట్టారో, భారత భూమిలో అయ్యే మనుష్య జన్మ జన్మ సార్థక కరే కరు పరోపకార. ఏమన్నా భారతదేశంలో పుడితే మనకి చిన్నప్పటి నుంచి కృష్ణుడు రాముడు భగవద్గీత మందిరాలు ఈ అవకాశం ఉంటుంది. మనం దీపం కింద చీకటి ఉన్నదన్నట్టుగా మనం మన యొక్క ఇతిహాసాన్ని సంపత్తిని మనం పట్టించుకోకుండా మనం కోతుల్లాగా మనం ఈ కంప్యూటర్లని ఇదని అని బయట దేశాలను ఎత్తుక్కుంటూ ఉంటే మన జీవితాన్ని మనం పాడు చేసుకునే వాళ్ళు అవుతాం. కానీ మనం కొద్దిగా భారతదేశంలో పుట్టాము, ఇక్కడ ఉండేటువంటి టెక్నాలజీ ఏంది, స్పిరిచువల్ టెక్నాలజీ, ఆధ్యాత్మిక టెక్నాలజీ, దీన్ని మనం కొద్దిగా తెలుసుకున్నట్టయితే మనం జీవితంలో పూర్తి ఆనందాన్ని పొందగలుగుతాం. అప్పుడు మనం పరోపకారం, ఇతరులకి మనం మేలు చేయాలంటే, మనం ఇతరులకి సంతోషాన్ని కలిగించాలంటే ముందర మనం సంతోషంగా ఉండాలి కదా. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫిజిషియన్ హీల్ థై సెల్ఫ్. ఒక డాక్టర్ గారు ఆయన ఎప్పుడు తుమ్ముతో దగ్గుతో ఆయన రోగంగా ఉంటే పేషెంట్కి నమ్మకం కలుగుతుంది, ఈయన తన రోగాన్ని కుదుర్చుకోలేకపోతున్నా మన రోగాన్ని అక్కడ కుదుర్చుకోండి. అంటే ఇదే రకంగా మనం జీవితంలో మొట్టమొదటి మనం చూడాలా ఆనందం అంటే ఏంటి, మన ప్రశాంతత అంటే ఏంటి. మనం చూస్తే తప్పకుండా మనం ఇతరులందరూ కూడా మనం గ్యారంటీగా చెప్పగలుగుతాం, మీరు ఇటు చేయండి ఇటు చేయండి చేసి చూడండి అవుతుంది. తర్వాత భగవంతుడు మనకి శక్తి కూడా ఇస్తారు. మనం భగవద్గీతను ప్రచారం చేయాలంటే మనం కృష్ణుడు చెప్పినట్లు బతుకుతూ ఉన్నట్లయితే భగవంతుడు మనకి శక్తిని ఇస్తాడు, సదుపాయాలు ఇస్తాడు ఆ రకంగా. కాబట్టి మీరంతా భగవద్గీత ప్రేమికులు, భగవద్గీత అంటే మీకు నమ్మకం ఉంది. మేము కేవలం మిమ్మల్ని ప్రార్థించేటువంటిది కొద్దిగా ఆ పుస్తకాన్ని మనం తలగడలాగా దిండులాగా లేదా షోకేస్లో ఒక పీస్లాగా వదిలిపెట్టడం కాకుండా దాన్ని మనం వర్కింగ్ టేబుల్ దగ్గర మనం ఎక్కడైతే రోజు పనిచేస్తూ ఉంటామో అక్కడ పెట్టుకుని రోజు నేను కనీసం ఒక శ్లోకం ఒక పేజీ అంత నేను భగవద్గీతను చదివేటువంటి అలవాటు చేసుకోవాలా. ఆఖరిలో ఈ సంసారంలో 2 శక్తులు ఉన్నాయి, దైవశక్తి మాయాశక్తి. రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళంతా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, ఈ బీజేపీ వాళ్ళంతా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ కృష్ణ పార్టీ, తర్వాత మాయా పార్టీ. ఇక్కడ ఈ సంసారంలో ఈ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. మనం కృష్ణుడి పార్టీలో చేరాలంటే మనం మెల్లిగా ఇట్లాంటి పుస్తకాలు చదవడం అని, నామం జపం చేయడం అని, మనం మందిరానికి వెళ్ళడం అని చెప్పి లేదా భక్తులతో పాటు కూర్చొని ఇట్లాంటి విషయాలు. మనం కృష్ణుడి పార్టీలో చేరినట్టు అది వదిలిపెట్టాలంటే మనం ఆటోమేటిక్గా మనం మాయ పార్టీలోకి వెళ్ళిపోతాం, తప్పించుకోలేం. ఏమిటి సమ్ పార్టీ అంటే మనం కృష్ణుడి మన మాయ పార్టీలో ఎట్లాగో ఉన్నాం, ఇక్కడ ఉండి మనం ఇబ్బందులు పడుతున్నాం. మనం సుఖపడాలంటే మళ్ళీ కృష్ణుడి పార్టీలో ఎట్లా చేరాలా దానికి మనం నేర్చుకోవాలి. మంచి పార్టీ అక్కడ అప్పుడప్పుడు అడుగుతుండే, నేను ఎప్పుడు ఓటు వేయలేదు ఎవరికి ఎలక్షన్లో పాల్గొలా నేను చెప్పాము. పాండవులు కౌరవులు అయితే పాండవులకు ఓటు వేయచ్చు, అందరూ కౌరవులు అయితే ఈ పార్టీ కౌరవులు ఆపాలి. దాని దూరంగా అంటే మనంతా కూడా నిజానికి ఈ సంసారంలో మనం టైం పాడు చేసుకోవడానికి మన దగ్గర టైం లేదు. చావనేది ఎప్పుడైనా రావచ్చు. ఒకటి మనం ఈ రాజకీయాలని ఎంటర్టైన్మెంట్లని మనం ఈ డబ్బు సంపాదనని ఇట్లంతా టైం పాడు చేసుకోగలదు. ముఖ్యంగా మనం చేయాల్సింది, నేను మానవ జీవితంలో కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకునేటువంటి అవకాశం నాకుంది, దీన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే కొద్దిగా భగవద్గీతని ఈరోజు ఈ గీతా గీతా జయంతి సందర్భంగా మీరు ఈ సందేశాన్ని మీరు తీసుకుని మీరు కొద్దిగా ఇస్కాన్ భగవద్గీత ప్రభుపాద భగవద్గీత ఎందుకంటే ఇది పరంపరలో ఉండేటువంటి గీత దీనిలో చదివితేనే తెలుస్తుంది ఎంత చక్కగా అర్థమవుతుంది మీకు మనం దిక్కులేని వాళ్ళం కాదు మనం అనాథలం కాదు మనం జీవితానికి ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితులను మనం గతి లేకుండా బతకాలని కాదు మన జీవితాన్ని మనం వెంటనే మార్చుకోవచ్చు మనం భగవద్గీతను చేతిలో అంటే మా తిరుపతి మందిరంలో రాశారు అక్కడ నీ నీ చేతి గీతలు మారాలంటే నీ తల రాతలు మారాలంటే మీరు ఆ భగవద్గీతను చదవండి ముఖ్యంగా ఈ నెలలో ఈ గీతా జయంతి నెల కాబట్టి భగవద్గీతని అది మామూలుగా 150 రూపాయలు ఆ భగవద్గీత నెలలో మనం 130 రూపాయలకి దాని మీద ప్రాఫిట్ వదిలేసి పెద్ద గ్రంథం అది దానిలో 800 పేజీలు ఉండి దానిలో రంగు చిత్రాలు ఒరిజినల్ శ్లోకాలు శబ్దానికి శబ్దం అర్థం అనువాదము తాత్పర్యం దాని అంటారుగా అరటి పండు ఒలిచిపెట్టిన అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా అంత చక్కగా మీరు అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని ప్రార్థించండి మీరు ఈ కొద్దిగా ఈ భగవద్గీత యథాతథాన్ని చదివేటువంటి అలవాటు చేసుకుని మీరు నెల 2 నెలలు చూడండి వెళ్ళిగా మీ ఆలోచనలు అలవాటు ఎట్లా మారడం ప్రారంభమవుతాయి అందరూ ఒకసారి చేయొచ్చు నాతో పాటు మంత్రాలని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీమద్ భగవద్గీతకి